ఇప్పుడు తీసేయాలి. ఎరువు ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు చేయకూడదు. అయితే మేము ఉద్యోగాలు మీకు ఇవ్వం, మీ వ్యవసాయం మీరు చేసుకోవడానికి మీరు బాగుపడేలా చెప్తా ఉంటున్నారు. నేను కూడా వెళ్దామని ఒక సంవత్సరం 2 ఏళ్ళు నేను ట్రైనింగ్ అవుదాం అనుకుంటున్నాను దాని గురించి. ఈ మూలతలంపు, ఈ మూలతలంపు మూలంలో నువ్వు మూలతలంపుని విత్డ్రా చేయాలి, విత్డ్రా చేయాలి, విత్డ్రా చేయాలి. ఎంత దూరం విత్డ్రా చేయాలి డబ్బు? ఆ మూలతలంపు మూలంలో దేవుడు ఉన్నాడు. మూలతలంపు తాను మూలాన్ని చూడకుండా అది నశించదు. ఇది ఒక సిద్ధాంతం. ఇది మెటాఫిజిక్స్ ఫిక్షన్ కాదు, అది ఇమాజినేషన్ కాదు. ఇది ఇమాజినేషన్ కాదు, ఇది ఫిక్షన్ కాదు. మ్యాథమెటికల్ యాక్యురసీ 6-3-9. 6-3-9 అనేది ఇండియాలో కూడా అంతే, అమెరికాలో కూడా అంతే. అది మ్యాథమెటికల్ యాక్యురసీ కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఫిక్షన్ అనుకుంటున్నారు. ఇది ఫిక్షన్ కాదు. అసలు మానవుడికి ఎవరికి దేవుడు అక్కర్లేదు. నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలని అనేవాడు కూడా దేవుడు అక్కర్లేదు. వాడికి ఆనందం కావాలి, శాంతి కావాలి, సుఖం కావాలి. ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయని అనుకుంటున్నాడు కాబట్టి దేవుడు కావాలి వాడికి. అంటే నాకు శాంతి లేదనుకోండి, ఉదాహరణకి నాకు చాలా డబ్బు ఉందనుకోండి, శాంతి లేదనుకోండి, శాంతి లేకపోయినా పర్లేదు, డబ్బు ఉంది కదని ఎవడు అనుకోడు. మనకి నిద్ర పట్టడం లేదనుకోండి, ఫైన్ ఫ్యాన్ తిరుగుతుంది, ఫైన్ ఫ్యాన్ తిరిగితే సరిపోతుంది, నిద్ర పట్టకపోయినా పర్వాలేదని ఎవడు అనుకోడు. పైన ఫ్యాన్ తిరుగుతోందని నాకు నిద్ర పట్టడం లేదు, పోనీ నిద్ర పట్టకపోయినా పర్లేదు, ఏసీ గదిలో ఉన్నాం, పైన పైన ఫ్యాన్ తిరుగుతోందని ఎవడు అనుకోడు. ఈ ఫ్యాన్ తిరగటం, ఏసీ గది, ఇవన్నీ ఎందుకు బాగా నిద్ర పట్టడానికి? అలాగే నీ కంఫర్ట్స్, ఒకవేళ నీకు ఏదైనా ప్లస్ పాయింట్స్ ఉంటే, నీ జీవితంలో మంచి అవకాశాలు, భగవంతుడు మీకు ఏదైనా మంచి అవకాశాలు ఇస్తే, అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుని ఈ ఫ్యాన్ని, ఈ ఏసీ రూమ్ని మీరు నిద్ర పట్టడానికి ఎలాగైతే ఉపయోగించుకుంటున్నారో, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలన్నీ మ్యాక్సిమం ఉపయోగించుకుని ఆ ట్రూత్ని రిలైజ్ చేయడానికి మీరు ఆ ట్రూత్ని రిలైజ్ చేయటం మీరు చేయం. అదే మీ డెస్టినేషన్, అదే మీ గోల్, అదే మీ ఎయిమ్. దాన్ని మిస్సవద్దు, ఆ గోల్ని మీరు ఇచ్చవద్దు. పరమేశ్వరుడు మీకు ఇచ్చిన అవకాశాలు మ్యాక్సిమం ఉపయోగించుకోండి. ఇప్పుడు అవకాశం రాదనుకోని మనం ఏం చేయలేము. ఇలా విశ్వనారాజు గారు 4 రూపాయలు సంపాదించారు కాబట్టి 10 మందికి ఉపయోగపడదాం అనుకుంటున్నారు. ఆ 4 రూపాయలు లేవనుకోండి, ఎవరికి ఉపయోగపడతాడైనా? అంటే అవకాశం, అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మనం ఇతరులకు ఇతరులకు ఉపయోగపరచగలం. కానీ మనకే అవకాశం రానప్పుడు ఇతరులకు ఎలా ఉపయోగపరచగలం? ప్రతి మానవుడికి అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని చేతుడు విడిచిపెట్టకూడదు. ఎంత తెలివైన వాడికైనా అవకాశం రాకపోతే ఆ తెలివితేటలు ఉపయోగపడవు. నిజంగా తెలివి ఉందనుకోండి మనిషికి, ఆ మనిషికి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు రావనుకోండి, తెలివి ఉన్నవాడికి ఉపయోగపడదు. తెలివి అవసరమే, తెలివి వద్దని చెప్పటం లేదు. ఆ తెలివి అవసరమే. నీ తెలివిని, నీ నిగ్రహాన్ని, నీ బుద్ధిని, నీ హృదయంలో ఉన్న ట్రూత్ని రియలైజ్ చేయడానికి నీ తెలివిని ఉపయోగించుకో. మనం డబ్బుని మంచి పనులకు ఉపయోగించవచ్చు, చెడు పనులకు ఉపయోగించవచ్చు. అదేవిధంగా తెలివిని, తెలివికి తెలివిని కూడా మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. కొంతమందికి తెలివి ఉంటుంది, ఎంచబుల్ లిటిగేషన్ క్రియేట్ చేస్తారు వాళ్ళ తెలివితో. కొంతమంది నిజంగా తెలివి ఉంటుంది, ఎక్కువ లిటిగేషన్ క్రియేట్ చేస్తారు. నీకు నువ్వు ట్రూత్ని ఎలా రియలైజ్ చేస్తావు? నీ తెలివితోటి, నువ్వు లోపల నీ తెలివిని జాగ్రత్తగా ఉపయోగించుకుని నీ క్షేమానికి, సమాజ క్షేమానికి ఉపయోగించి, నీ తెలివిని మ్యాక్సిమం ఉపయోగించుకుని టు ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, ఎంతవరకు ఉపయోగించగలవో అంతవరకు ఉపయోగించుకుని ఆ ట్రూత్ రియలైజ్ చేయడం కోసం ఈ తెలివిని ఉపయోగించుకు. అంతేకాని తెలివి చెడ్డదని కాదు, ధనం చెడ్డదని కాదు, చదువు చెడ్డదని కాదు, ఇవన్నీ మంచియే. కానీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? మూల తలంపు మూలంలో ఉన్నాడు. మరి ఆ దేవుడు ఏంటి? వైకుంఠంలో ఉన్న దేవుడు, కైలాసంలో ఉన్న దేవుడు అంటే ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. అంటే అవి నిజం కాదా? ఏంటి మమ్మల్ని ఇలాగ చెప్తున్నారు? మేము పురాణాలలో చదివాం, అక్కడ చదివాం, ఎక్కడ చదివాం? మాకున్న ఆధారాలు కూరగొట్టకండి. ఏదో వైకుంఠంలో గెలదామని మేము ఈ పూజలు చేస్తున్నాం, లేకపోతే మేము ఇంతకు ఈ పూజలు చేస్తామని మీరు ఎవరైనా కంగారు పడవచ్చు. అన్ని వ్యవహారిక సత్యాలు. అంటే శరీరం మరణించిన తర్వాత మైండ్ ప్రయాణం చేస్తుంది. మన మనస్సు దేహంతో ఏదేదైతే తాదాక్ష్యం పొందుతుందో అది మరణించదు, దేహం మరణిస్తుంది. ఆ దేహం మరణించిన తర్వాత దేహంతో తాదాక్ష్యం పొందే మైండ్ని మనం జీవుడు అని పిలుస్తారు మన పెద్దలు. ఆ జీవుడు ప్రయాణం చేస్తాడు, ఆ జీవుడు మటుకు జర్నీ చేస్తాడు. దీనికి రమణ మహర్షి గారు సిద్ధాంతం చెప్పారు, ఈరోజు పగలకి రేపు పగలకి ఈ రాత్రి ఎటువంటిదో ఈ జన్మకి రాబోయే జన్మకి చావు అటువంటిది. చావు చెడ్డదేం కాదు, చావు మంచిదే. చావు పాత శరీరాన్ని, చావు పాత శరీరాన్ని తీసేస్తుంది, కొత్త శరీరాన్ని వేస్తుంది. పైగా ఇందులో ఒకటి ఉంది, ఇప్పుడు మనం భీమవరంలో చదువుకోవచ్చు కదా, ఎక్కడో విజయవాడలో ట్రైనింగ్కి, ఎక్కడో ఇంకో ట్రైనింగ్ భీమవరంలో కాలేజీలు ఉన్నాయి కదా. విజయవాడ సిద్ధార్థ, విజయవాడ గీతాంజలి, విజయవాడ గౌతము, లేకపోతే అమెరికా, లండన్లో ఆక్స్ఫర్డు, ఇవన్నీ అక్కడికి వెళ్తేనే భీమవరం కాలేజీలు లేవా? అంటే ఏమిటి, అక్కడ బాగా చెప్తారు, మన తెలివితేటలు అభివృద్ధి అవుతాయి, లేదా సర్జరీ బాగా నేర్చుకోవచ్చు, ఇక్కడికంటే అక్కడ మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనుకునేది అక్కడ పరిగెట్టేది కదా. అలాగే ఒకసారి నీకు సౌహృదయం ఉంటే, సాధనా బలం ఉంటే, నువ్వు సత్యాన్వేషకుడు కనుక అయితే, నువ్వు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పాత శరీరం కొత్త శరీరాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ ఆధ్యాత్మికంగా అభివృద్ధి అయ్యే నీకు అవకాశంలో తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీలో నీకు బాడీ ఇస్తాడు, అది సిద్ధాంతం. భీమవరం కాలేజీలు లేవని పరిగెడుతున్నారా విజయవాడ? విజయవాడ ఇంతకంటే బెటర్గా చెప్తారని, అంటే ఇక్కడ చదువు చెప్పరని కాదు, కంపారిటివ్గా బెటర్గా చెప్తారని. మరి భీమవరాన్ని కూడా సర్జరీ చేస్తున్నారు, హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవడం ఎందుకు? భీమవరం సర్జరీ కూడా హైదరాబాద్ ఎందుకంటే కొంచెం నీట్గా చేస్తారు, నా ముఖం ఏమి నలకుండా చేసేస్తారేమో హైదరాబాద్ వెళతారు. అంటే మానవుడు ఏం కోరుకుంటాడు ఎక్కువ? ఇంకా బెటర్ బెటర్, ఇంకా అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, బెటర్ అని పొరపాటు లేదు దానికి. అలాగే మీకు డెత్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నీ అభిలాష కనుక ఉంటే, ఏది సత్యాన్వేషకుడు కనుక నువ్వు అయ్యి ఉంటే, ఆ సరిగ్గా టైంలో నీకు డెత్ వస్తే, మళ్ళీ పాత బాడీ పోయిన తర్వాత కొత్త బాడీ నీకు ఎక్కడిస్తాడంటే, భగవంతుడు నీకు ఎక్కడ ట్రాన్స్ఫర్ ఎక్కడికి పెడతాడంటే, మళ్ళీ నువ్వు ఆధ్యాత్మికని ఎటువంటి వాతావరణంలో, ఎటువంటి ఫ్యామిలీలో ఎటువంటి జీన్స్లో నీకు బాడీ ఇస్తే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవుతావు, అటువంటి బాడీ నీకు ఇస్తానని భగవంతుడు భగవద్గీతలో చేసిన వాగ్దానం. మన న్యూస్ పేపర్లో చెప్పిన మాటలు నమ్ముతాం కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్మం. న్యూస్ పేపర్లో రాసి మాటలు నమ్ముతాం కానీ మనం భగవంతుడు చెప్పిన మాటలు మట్టుకు నమ్మం. దాన్ని బట్టి మనలో క్వాలిటీ ఎంత ఉందో తెలుస్తుంది. అసలు ముందు ఫెయిత్ అనేది ముందు కలగాలి. అది ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ ప్రకృతికి ఆధారంగా, నీకు ఆధారంగా, నాకు ఆధారంగా ఒక హయ్యర్ ఎనర్జీ ఉంది. ఆ హయ్యర్ ఎనర్జీ చేతిలో మనం అందరం పనిముట్ల కింద ఉన్నాం. రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్తూ ఉంటారట, ఒకసారి ఆయన చెప్పేవారు తరచుగా, ఆ డాక్టర్గా ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, నీకేం పర్వాలేదని కొన్ని 4 సంవత్సరాల వరకు ఏం పర్వాలేదని డాక్టర్ ఏదో జడ్జిమెంట్ ఇచ్చి చెప్తాడు. ఆ నిర్ణయం డాక్టర్ ఆయన అనుకుని చెప్తాడు, వాడు మరుసటి రోజునే పోవచ్చు, వాడు మరుసటి రోజునే పోతాడు. అలా భగవంతుడు అలా నిర్ణయించి ఉంచాడు అనుకోండి, డాక్టర్ 6 నెలలు నువ్వు జీవిస్తావు, 6 సంవత్సరాలు జీవిస్తావు అని చెప్తాడు, అప్పుడు మటుకు దేవుడు నవ్వుకుంటాడు. అంటే వీడు 24 గంటల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాడు, డాక్టర్ గారు ఇంకా 6 సంవత్సరాలు ఇంక ప్రాణం ఉంటుందని చెబుతున్నాడని మటుకు ఊరికే దేవుడు చిన్న పెద్దగా నవ్వడట్టు, చిన్నగా నవ్వుకుంటాడు దేవుడు. ఇది రామకృష్ణ పరమహంస చెప్తాడు. వాడు 24 గంటలు చావటానికి సిద్ధంగా ఉన్నాడు, డాక్టర్ గారు మటుకి ఆయన జడ్జిమెంట్ ప్రకారం, ఆయన నిర్ణయం ప్రకారం వీడికి 6 సంవత్సరాల వరకు ఇంకా లైఫ్ ఉందని అనుకుంటారు. అది తప్పే, ఆయన లైన్ చెప్పడం కాదు, ఆయన నిర్ణయం అది, ఆయన ఆలోచన అది, ఆయన మెడిసిన్ ప్రకారం ఆయన జడ్జిమెంట్ చేసి చెప్తారు. కానీ వాడు 24 అవర్స్లో వాడు బాడీని విడిచిపెట్టేస్తాడు. వాడు 24 అవర్స్లో బాడీని విడిచిపెట్టేటప్పుడు ఇంకా 6 ఇయర్స్ వరకు నీకు లైఫ్ స్పాన్ అండి, నీకేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్తే, అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పాడు, దేవుడు నవ్వుకుంటాడు. ఒక్కసారి అక్కడోసారి నవ్వుకుంటాడు దేవుడు. ఈ అన్నదమ్ములు 4 5 ఉంటారు, వాళ్ళు కలిసి వచ్చినంతకాలం అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో వస్తుంది అహంభావం లేకుండా మనిషి ఉండడు. రియలైజేషన్ వచ్చే వరకు, గాడ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్, ఆ ఎటర్నిటీని రియలైజ్ చేసే వరకు మానవుడు అహంభావం లేకుండా ఉండడు. 40 సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంలో ఉండి ఒక కొబ్బరి చెట్టు గారు, తాడి చెట్టు గారు పేచి వస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పోనీ ఆ తాడి చెట్టు, ఆ కొబ్బరి చెట్టు ఎవరికి వెళితే అన్నయ్య కలిపిన, లేకపోతే తమ్ముడికి వస్తుంది. అంటే ఇక్కడ లోపల అహంభావం ఉంటుంది కదా మనిషికి, వాడు అప్పటివరకు అన్నయ్య తమ్ముడు అనుకుంటూ ఉంటారు. ఆ భాగాలు పంచుకున్నప్పుడు ఎప్పుడో పేచి వస్తుంది, ఇంకా అన్నయ్య లేదు, తమ్ముడు లేడు, ఇద్దరు కోర్టులో ఉంటారు. ఇంత చేస్తే ఆ కొబ్బరి చెట్టు వాల్యూ 200, ఇలా ఖర్చు పెట్టింది 2 లక్షలు. అప్పుడు కూడా భగవంతుడు నిన్న వరకు నేను అన్నయ్య తమ్ముడు అనుకున్నారు, ఒక్కసారి ఒక చిన్న నవ్వు నవ్వుకుంటాడు. ఎవరు దేవుడు అంటే హ్యూమన్ మైండ్లోని వెలితి, అంటే హ్యూమన్ మైండ్లోని వెలితి చెప్తున్నాడు ఆయన. అంటే నీకు మైండ్ సోల్స్ తెలిసే వరకు మైండ్లో చాపల్యం ఆడదు. ఇప్పుడు మనం అందరం ఎందుకు ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఈ మధ్యన ధ్యానం క్లాసులు పెడుతున్నారు, ఏదో విపాసన పెడుతున్నారు, లేకపోతే యోగాలు పెడుతున్నారు. ఈ మధ్యన చాలా ట్రైనింగ్లు వచ్చేస్తాయి. మేము కూడా ఏదో ట్రైనింగ్లో చేరదామంటే సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఈ ట్రైనింగ్ అవటం మంచిది. టీచర్ కూడా ట్రైనింగ్ అయ్యి చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ట్రైనింగ్ అయ్యాక చెప్పిన తర్వాత లెసన్ ఒక రకంగా ఉంటుంది. అన్ట్రైన్ టీచర్స్ ఒక రకంగా చెప్తారు, ట్రైన్ టీచర్ ఒక రకంగా. మాకు ట్రైనింగ్ లేని టీచర్స్ మేము, అన్ట్రైన్ టీచర్స్ మేము. అంటే నాకు కూడా ఈ మధ్య అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఒకసారి సిస్టమేటిక్గా చెప్పవచ్చు అని. ఈ యోగం దేనికి? మైండ్ కంట్రోల్కి. యోగం దేనికి? మైండ్ కంట్రోల్ చేసుకో. విపాసన దేనికి? ఇవన్నీ మైండ్ కంట్రోల్కి. ఇవన్నీ మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి అనేక ప్రక్రియలు వాళ్ళు చెప్తారు. అదంతా మంచిది. మైండ్ కంట్రోల్ లేకపోతే నీకు నష్టం. అంటే మైండ్ యొక్క చాపల వల్ల నీకు దుఃఖం వస్తుంది. అది నువ్వు క్లాస్కి ఎందుకు వెళుతున్నావు? యోగా క్లాస్కి ఎందుకు వెళుతున్నావు? దానికి ఎందుకు వెళుతున్నావు? అంటే నీకులోని అశాంతిలోంచి, నీలోని అశాంతిలోంచి, నీలోని దుఃఖంలోంచి, నీలోని వెలితిలోంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకే యోగాకి వెళుతున్నావు. అయితే ఇప్పుడు నీ అశాంతిలో ఉంటే నీకు నష్టం ఏంటి? అశాంతిలో ఉంటే నీకు నష్టం ఏంటి? అశాంతి నువ్వు కాదు, నీ లోపల ఉన్నది శాంతి. కానీ నువ్వు అశాంతిగా ఉంటున్నావు. అశాంతి నిజం కాదు. అశాంతిలోంచి విడుదల పొందటం అశాంతి నిజం కాదు కాబట్టి అశాంతిలోంచి విడుదల పొందటాన్ని నువ్వు ప్రయత్నం చేస్తావు. ఇంకోటి ఎవరు చెప్పనివ్వండి, ఏ ప్రొఫెట్ చెప్పనివ్వండి, మానవుడు దుఃఖం లేని చోటుకి, అశాంతి లేని చోటుకి, పునర్జన్మ లేని చోటుకి, సార్వల స్టేట్కి తీసుకెళ్తానని ప్రతి ప్రొఫెట్ ప్రయత్నం చేశాడు. వాడు బుద్ధుడనండి, మరొకడనండి, మరొకడనండి, ప్రతి ప్రొఫెట్ కూడా ప్రయత్నం చేసిందంటే ఏంటి? మానవుని సార్వల స్టేట్కి తీసుకెళ్తాను. రిలిజియన్ తోటి క్యాస్ట్ తోటి సంబంధం లేదు. ఈ రిలిజియన్ను క్యాస్ట్ చేయని హ్యూమన్ మైండ్ మరి పొలిటీషియన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో ఇంత క్యాస్ట్ సిస్టమ్ ఇంత బలపడటానికి కారణం ఏంటంటే పొలిటీషియన్స్ క్రియేషన్. ఈ మధ్య నిన్న మొన్న అన్నారు నాన్నగారు మీకు కూడా రాజులంటే అభిమానం ఉందా? కానీ ఆ మాట నేను హర్ట్ చేయలేదు, ఎందుకంటే దాని తాలూకు దోషం నాకు లేదు కాబట్టి. నాలో ఇంప్యూరిటీ ఉన్నప్పుడు మీరు ఏదైనా మాట అంటే నేను హర్ట్ చేస్తున్నాను. నాలో ఇంప్యూరిటీ లేనప్పుడు మీరు ఏదైనా మాట అన్నా నేను హర్ట్ అవ్వను. నాలోని ఇంప్యూరిటీ దాన్ని హర్ట్ చేస్తున్నాను, కానీ మీ వరడు నాకు నన్ను హర్ట్ చేయదు. ఈ మధ్యన 2 డేస్ బ్యాక్ నేను నాలోని అపవిత్రత నన్ను బాధపెడుతుంది, కానీ మీ మాటలు నన్ను బాధ పెట్టవు. మీరు ఒక మంచి మాటలు చెప్పినా నాలో అపవిత్రత ఉంటే నన్ను బాధ పెడతానంటుంది. మీ మంచి మాటలు నన్ను ఏమి సాటిస్ఫై చేయు. అలా మానవుడు ముందు ఇంప్యూరిటీలోంచి బయటకు రావు. యోగం యొక్క లక్ష్యం అంటే పతంజలి ఏమని చెప్పాడంటే అది యోగం ఎందుకంటే చిత్తం యొక్క వ్యాపారాన్ని తగ్గించడం యోగం యొక్క లక్ష్యం. అంటే మనస్సు యొక్క చాపల్యాన్ని, అంటే మైండ్కి కాన్సన్ట్రేషన్ తీసుకురావడం కోసం, మైండ్ని ప్యూరిటీకి తీసుకురావడం కోసం. ఓ పక్షి పైకి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి, 1 రెక్కతో ఎగరలేదు. ఒకటి మనిషి అభివృద్ధిలోకి రావడానికి, చైతన్య స్థాయి పెంచుకోవడానికి ఒకటి కాన్సన్ట్రేషన్ ఉండాలి, 2 ప్యూరిటీ ఉండాలి. ఈ 2 మనిషి అభివృద్ధిలోకి రావడానికి 2 రెక్కలు లాంటి. ఈ 2 రెక్కలు సంపాదించి పెట్టడానికి యోగం. ఎవరికైతే ఏకాగ్రత కుదిరిందో, ఎవరికైతే పవిత్రత కుదిరిందో, ఎవరికైతే పని చేయటంలో ప్రవీణత కుదిరిందో. ఇక్కడ వండర్ఫుల్గా చెప్తాడు కృష్ణుడు, భగవద్గీతలో చెప్తాడు, వండర్ఫుల్గా చెప్తాడు. ఎలా పని చెప్తాడంటే నువ్వు పని చెయ్యి, నువ్వు చనిపోయే వరకు ఏదో పని చేస్తూనే ఉండాలి. కూర్చోవడం ఒక పని, నుంచోవడం పని, నేర్చుకోవటం ఒక పని, మనం నేర్చుకుంది ఇతరులకు చెప్పటం పని, సర్జరీ ఒక పని, ఆ సర్జరీ ఎలా చేయాలో నేర్చుకోవడం ఒక పని. ఈ మధ్యన ఒక డాక్టర్ గారు ఆయన ఫింగర్స్ చూపించి, నాన్నగారు ఈ ఫింగర్స్ చూసారా అన్నారు. ఈ సర్జికల్ ఫింగర్స్ అన్నారు. ఎన్నో సర్జరీస్ చేసిన ఫింగర్స్, ఎంతో ట్రైనింగ్ అయింది ఈ ఫింగర్స్. అంటే అదేంటంటే నేను సర్జరీ చాలా స్పీడ్గా చేస్తాను అని చెప్పడం కోసం ఫింగర్స్ చూసారా, ఎన్ని ఎన్ని సర్జరీస్ చేసినాయి అన్నారు ఒక సిటీలో. అంటే చాలా స్పీడ్గా చేస్తారు, స్పీడ్గా చేస్తారని నీట్గా ఉండదని కాదు, అసలు గిఫ్ట్ అది, అదొక వరం. అంటే ఇప్పుడు ట్రై మనం ఏ సర్జరీ ఏం చెప్పుకుంటాము ఇప్పుడు? ఏం చెప్పు, గీతలో కృష్ణుడి గురించి చెప్తున్నాం. తర్వాత భయం ఒకటి మనిషి నిర్వీర్యుని చేస్తుంది. ఇవాళ మా భక్తులను ఉపదేశారం పాడమన్నా ఎవరు సరిగ్గా పాడలేకపోయారు. ఒకళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు బాగా పాడతారు. కారణం ఏంటంటే ఇక్కడ ప్లేటర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, పండితులు ఉన్నారు, వీళ్ళందరూ చూసి ఆక్షేపిస్తారేమో వాళ్ళ భయం. వాళ్ళకి రాదంటే రాదు, వచ్చును భయం వల్ల. అలాగే కొంతమంది బాగా చదువుకుంటారు, భయం వల్ల అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇలా ఉపదేశారం ఏమీ చాంటింగ్ చేయలేకపోయారు. కారణం మీకు చేత కదా నేను చెప్పటం లేదు, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫియర్. ఈత రాగ భయ క్రోధ, ఇది నువ్వు ట్రై ఉండవలసిన రాగంలోంచి కోపంలోంచి భయంలోంచి విడుదల పొందు. విడుదల పొందలేవనుకో, నువ్వు జీవితం పొడుగు నా ట్రైనింగ్ అయ్యి నీకు శాల్యుయేషన్ లేదు, ఇందులో కాంప్రమైజ్ లేదు. వేత రాగ భయ కోప క్రోధం, నువ్వు రాగంలోంచి బయటకు, అటాచ్మెంట్ నుంచి నువ్వు బయటకు పడకపోతే దుఃఖం నేను వెంటాడుతుంది. నీ బాడీ కూడా నీ షాడో ఏ విధంగా అయితే వెంటాడుతుందో, అటాచ్మెంట్లోంచి నువ్వు బయటకు రాకపోతే నువ్వు ఈ జన్మలో కాదు 1000 జన్మలు ఎత్తున నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఎలాగ నీ నీ బాడీ కూడా నీ షాడో వచ్చినట్టు. ఈత రాగ భయ ఫియర్, ఆ ఫియర్ అనేది మనిషిని అభివృద్ధిలోకి రానివ్వదు. కొంతమందికి చాలా తెలివి ఉంటుంది, కానీ ఫియర్ ఎవరు వాడు, అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ వాడు అభివృద్ధిలోకి రాలేడు. నేను మాట్లాడేమో దోషం ఉండొచ్చు, పలానా మాటలో దోషం ఉందని ఏదో ఆ పండితులు చెప్పొచ్చు, అది ఏదో ఒక దోషం ఉందని నేను మొత్తం సబ్జెక్ట్ ఎక్కడ వదులుకుంటాను. నేను 100 కేసులు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏదైనా ఒక ట్రీట్ రాంగ్ డయాగ్నోసిస్ ఒకటి రావచ్చు, అలాగని వైద్యం ఎక్కడ వదులుకుంటాను నేను. ప్లేటర్ గారు 10 కేసులు ఆర్గ్యూ చేస్తే 9 నెగ్గొచ్చు, 1 ఓడిపోవచ్చు, ఎంత పెద్ద ప్లేటర్ గారైనా. కానీ మా దాడి మా తాడిమల్లి జగన్నాథ స్వామి గారు ఒక మాట చెప్పారు. ఆయన నెగ్గినప్పుడేమో ఆ జడ్జి గారు బాగా విన్నాడు నేను చెప్పిందని, వారు ఓడిపోయిన మట్టికి ఆయన సరిగ్గా వినలేదని చెప్పారు. మా జగన్నాథ స్వామి గారు ఏమన్నారంటే, ఆయన ఆయన కేసు నెగ్గితే జడ్జి బాగా విన్నాడని నేను చెప్పిందని వారు. ఒకవేళ ఓడిపోయిందనుకోని కేసు ఏంటో చెవులు నా పక్కన పెట్టాడు, కానీ వాడు సరిగ్గా వినలేదని వారు. ఆయన కూడా మా గురువు గారు లీగల్ సైడ్ అలా చెప్తూ ఉన్నారు ఎప్పుడైనా. ఇప్పుడు మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతలో ఇక్కడ వండర్ఫుల్గా చెప్తాడు. ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నామో, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, దగ్గర రండి. ఆ పని గురించి చెబుతున్నాం. అంటే వాడు చాలా చక్కగా చెప్పాడు. మానవుడి ప్రతి వాడు కూడా ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఎంచేది ఒక పొట్ట ఉంది కాబట్టి వాడికి వృత్తి ఉండాలి. కానీ ఆ వృత్తి పొట్ట అంటేనేదేమో అది మామూలు పారమార్థిక సత్యం కాదు వృత్తి. ఆ పొట్ట అంటేనేదేమో వృత్తి కూడా అంతేనేదం. ఈ చదువులు మామూలుగా మన పొట్ట వెళ్ళిపోతాయి. ఏదైనా సమాజంలో గౌరవం రావచ్చు, కానీ ప్రహ్లాదుడు చెప్పిన స్టేజ్ రాదు. చదువు వల్ల నువ్వు చావు లే, నువ్వు చదువు వలదు. ఎవడు ప్రహ్లాదు? అది చదువు వలను చావు లేని చదువు వలను. అది నిజమైన చదువు అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఇక్కడ పని గురించి చెప్తే ఒక టెక్నిక్ అద్భుత వండర్ఫుల్గా చెప్తాడు కృష్ణుడు. మీరు పని చేసుకోండి, మీరు ఏదో పని చేసుకుంటున్నారు పని చేసుకోండి, కానీ మీరు చేసుకునే పని ఎలా ఉండాలంటే మీరు చేసుకునే పని, ఆ ప్రక్రియ ఎలా ఉండాలంటే, మీరు చేసుకునే పనే మిమ్మల్ని అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి కూడా సహాయం చేస్తూ ఉండాలి. అంటే పనిలో నేర్పి అంటే నువ్వు పని బాగా చేయటమే కాదు, నువ్వు చేసే పని బాగా చేయటమే కాదు, నువ్వు చేస్తున్న పని నువ్వు బాగా చేయటమే కాదు, అజ్ఞానంలోంచి ఇగ్నోరెన్స్లోంచి విడుదల పొందటానికి కూడా నువ్వు చేస్తున్న పని నీకు సహకరించాలి. అదివయ్యా యోగం. యోగం అంటే మురికి కేవలం ముక్కులో గాలి చూసుకోవడమే కాదు. యోగం ముక్కులో గాలి కూడా చూసుకోవచ్చు. దాని గురించి గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, రైట్ థాట్ రాంగ్ థాట్ అని. అది ఒకసారి మీకు చెప్తాను. గౌతమ్ బుద్ధుడి ఎక్స్ప్రెషను ఈ ప్రాణాయామం గురించి చెప్తారు కదా, ఈ ప్రాణాయామంలో స్వదశ ఏంటంటే మైండ్ కంట్రోల్ చేయటానికి. కొంతమంది తలకాయ పోటు వస్తున్నా తరచుగా డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్రాణాయామం చేయండి అని. ఈ ప్రాణాయామం యొక్క ప్రయోజనం ఏంటంటే మైండ్ కంట్రోల్ చేయటానికి, అంతకంటే ప్రాణాయామం యొక్క ప్రయోజనం లేదు. మీకు కేవలం ప్రాణాయామంలో ట్రూత్ని రియలైజ్ చేయలేవు, కానీ మైండ్ కంట్రోల్ చేయడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. గౌతమ్ బుద్ధి టెక్నిక్ చెప్పాడు, మీకు రాంగ్ థాట్ రావచ్చు, రైట్ థాట్ రావచ్చు, రాంగ్ థింకింగ్ రావచ్చు, రైట్ థింకింగ్ రావచ్చు. నువ్వు శ్వాస గాలి లోపలికి వెళ్తా ఉంటుంది, బయటకు వస్తాను, నువ్వేం బిగబెట్టద్దు. మా భగవాన్ చెప్తా ఉండేవారు, మీరు బిగిసిపోకుండా వదులుగా ఉండండి. నాకు ఎవడైనా చొక్కాలు బాగా గట్టిగా కుట్టేశాడు అనుకోండి, నా చొక్కాలు బిగువుగా కుట్టేశాడు అనుకోండి, నేనేమనుకుంటున్నా, అబ్బాబ్బా ఈ చొక్కాలు నాకు పనికిరాదు, ఈ చొక్కాలు పనికిరాదు. అలాగే మీ మైండ్ని గట్టిగా టెన్షన్లో పెట్టుకోకండి, వదులుగా ఉంచండి అని. మీ షర్ట్ మీ ప్యాంట్ ఎలా వదులుగా ఉన్నాయో మీ మైండ్ని కూడా లూజ్గా వదులుగా ఉంచుకోండి. తరచుగా టెన్షన్కి గురి అవ్వకండి, బిగిసిపోయినట్టు ఉండకండి. ఇందాక అక్షరం ఒకే స్వరం చదవమంటే అందరం బిగిసిపోయారు. అలా బిగిసిపోవద్దు, వదులుగా ఉండండి అని చెప్పాడు. అంటే వదులుగా ఉండటం వల్ల మనకి హ్యాపీనెస్ తెలుస్తుంది. ఈ షర్ట్ ఎలా ఉండడానికి గట్టిగా బాడీకి అంటిపోయినట్టు కుట్టేస్తే ఎలా ఉంటుంది? మనస్సు మీరు బిగిసిపోయి ఉంటే మీ మనస్సు మీకు హ్యాపీనెస్ తెలియదు, మీ హార్ట్లో ఉన్న హ్యాపీనెస్ తెలియదు. మీరు అంటే వదులుగా ఉండి, మీ మైండ్ వదులుగా ఉన్నప్పుడు లోపల ఉన్న హ్యాపీనెస్ మీకు తెలుస్తూ ఉంటుంది. అది బిగిసిపోయినట్టు ఉండకూడదు. అంటే మనస్సు వదులుగా ఉంటే కొంచెం టెన్షన్ తొందరగా రాదు మనకి. అంటే మనసును వదులుగా ఉంచుకోండి అని చెప్పాడు. దానివల్ల ఏం టెన్షన్ ఫ్రీ స్టేట్కి రావచ్చు అని. కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళందరూ వాళ్ళు పెద్ద చేసేసుకుంటారు, ఏదో ఇమాజిన్ చేసుకుంటారు, అది అలా అయిపోతున్నాము, ఇది ఇలా అయిపోతున్నాము, అది అలా అయిపోతున్నాము. ఇదంతా ఊరికే ఆ రోడ్డు మీద దుమ్ము అని, ఆ రోడ్డు మీద దుమ్ము అంతా మనం తీసుకుని అది నలుకుంటే ఎలా ఉంటుందో, కొన్ని విషయాలు మనస్తోటే అనవసరంగా లేనిపోయిన విషయాలు కల్పించుకుని బాధపడుతూ ఉంటారు వాళ్ళు. నిజంగా బాధపడవలసిన కారణం లేని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు మనస్సు యొక్క కల్పించే వాళ్ళు, ఇమాజినేషన్ వాళ్ళు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన టెక్నిక్ ఏంటంటే, నువ్వు పని బాగా నేర్పుగా చేయటమే కాదు, బాగా ఓర్పుగా చేయటమే కాదు. కొంతమంది పని ఓర్పుగా చేస్తారు, నేర్పుగా చేస్తారు, అది ఒకటే సరిపోదు. నిజమైన యోగం ఏంటంటే దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి నువ్వు చేస్తున్న పని వల్ల నువ్వు రిలీజ్ అవ్వాలి, బయటపడాలి. ఇట్ ఈజ్ ఏ ట్రూ యోగ. అది అయ్యే యోగం అంటేనే, యోగం అంటే అది, నీకు ఇలా దిగిసిపోయి కూర్చోవడం యోగం కాదు. డాక్టర్ గారు నాకు ఇప్పుడు నన్ను డాక్టర్ గారు పరీక్ష చేసి, నాన్నగారు మీరు ఒక గంటలో ప్రాణం పోతున్నంటే నాకు ఈ మాట ఆగిపోతుంది. నేను జ్ఞానిని ఎలా అవుతాను, యోగిని ఎలా అవుతాను? కృష్ణుడు భగవద్గీత ఎక్కడ చెప్పాడు? చెట్టు కింద కూర్చుని కాఫీ తీసుకుని చెప్పలేదు. ఒక ఫ్యాన్ వేసుకుని చెట్టు కింద కూర్చుని ఏసీ గదిలో కూర్చుని భగవద్గీత చెప్పలేదు కృష్ణుడు. యుద్ధ భూములో, యుద్ధ మధ్యంలో ఇంకో గంటకి తలకాయ ఉంటుందో ఉండదో అనే పరిస్థితులు భగవద్గీత చెప్పాడు. కృష్ణుడు దేవుడు అని చెప్పడానికి ఇది ఒకటే కారణం. కృష్ణుడు దేవుడు అని చెప్పడానికి ఇంకా 90 కారణాలు అక్కర్లేదు. వ్యాసుడు రాసినాయని నేను చదవక్కర్లేదు. దేవుడు అవటానికి ఇదే కారణం. ఇంకొక అరగంటలో ఈ తలకాయ ఉంటుంది, ఈ శిరస్సు ఉంటుందో ఉండదు అనే టైంలో యుద్ధం అంటే ఏంటి, బాగా టెన్షన్తో కూడినది. ఆ టైంలో ఎంత ఫ్రీగా, ఎంత సుఖంగా కూర్చుని, హాయిగా కూర్చుని భగవద్గీత బోధించాడంటే అది భగవంతుడికే సాధ్యం, కానీ సామాన్య మానవుడికి సాధ్యం కాదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ బట్టి చెప్పొచ్చు ఆయన దేవుడని. ఆ ఒక్క ఇన్సిడెంట్ని తీసుకుని ఆయన దేవుడే పరమాత్మ అని చెప్పొచ్చు.
మనం ఎవరైతే ఒక 10 నిమిషాల్లో మనకు చావు వస్తుందంటే మనకు అది టీచ్ చేయగలము మనం? అందుచేత యోగం అంటే కేవలం గాలి చూసుకు గాలి చూసుకోవటం కాదు అయ్యా. నువ్వు చేస్తున్న పని, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేస్తున్న పని, నీకు వచ్చే తలంపు, దేహాభిమానంలోంచి దేహబుద్ధిలోంచి విడుదల పొందటానికి నీ యాక్షన్ సహకరించాలి, అది యోగం. అంటే నువ్వు పని పనిగా చేయకు, యోగంగా చెయ్యి. కర్మ కర్మగా చెయ్యకు, కర్మ యోగంగా చెయ్యి, అప్పుడు నువ్వు యోగి అవుతావు. కేవలం ముక్కులో గాలి చూసుకోవడమే కాదు. అయితే నీకు గౌతమ బుద్ధుడు టెక్నిక్ చెప్పాడు. నీకు రాంగ్ థింకింగ్ ఉందా, రాంగ్ థాట్ ఉందా, రైట్ థింకింగ్ ఉందా, రైట్ థాట్ అంటే ఒక ప్రజెంటేషన్ చెప్పాడు. మనం ఎక్కడ ఏ ముఖంలోంచి సరస్వతి వచ్చినా మనం తీసుకోవచ్చు. ఏ ప్రొఫెసర్ చెప్పినా మంచి చెప్తే మనం తీసుకోవచ్చు. బుద్ధుడు అలా కామ్గా కూర్చున్నాడు, మీరు కూడా అలా వెళ్ళి జస్ట్గా ఇది ప్రాక్టికల్. ఒక 5 మినిట్స్ అలా కూర్చోండి. బ్రీతింగ్ని ఈ పూరకం కుంభకం ఏమి వద్దని చెప్పాడు బుద్ధుడు. ఎయిర్ లోపలికి వెళ్తా ఉంటుంది, బయటకు వస్తాం ఉంటుంది. న్యాచురల్గా చూడండి అంతే. మీరు ఇలా ముక్కు మూసుకోవద్దు, గాలి గట్టిగా పీల్చుకోవద్దు, లేకపోతే ఇన్ని క్షణాలు లోపల పీల్చుకొని ఇన్ని క్షణాలు బయటకు విడిచిపెట్టండి, అది కూడా వద్దన్నాడు బుద్ధుడు. అలా కామ్గా కూర్చొని క్వైట్గా కూర్చొని ఎయిర్ లోపలికి వెళ్తూ ఉంటుంది, ఎయిర్ బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. మీ ఎఫర్ట్ అక్కర్లేదు. ఎఫర్ట్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ బ్రీతింగ్ అండ్ అవుట్ బ్రీతింగ్, దానికి ప్రయత్నం అక్కర్లేదు. దాన్ని అక్కడ మైండ్ పెట్టి లోపలికి వెళ్ళి గాలిని, బయటకు వచ్చే గాలిని, ఇన్ బ్రీతింగ్ని, అవుట్ బ్రీతింగ్ని మీరు మైండ్తో చూస్తూ ఉండదు. చేతితో పట్టుకోవద్దు, ఇలాగ చెయ్యి చెయ్యి అప్లై చేయొద్దు. అక్కడ మీ మైండ్తో మైండ్ ఫుల్నెస్గా మైండ్తో అలా చూస్తూ ఉండండి అంతే. మీరేమి చేయొద్దు, అలా క్వైట్గా కూర్చోండి, స్వలక్ష్యం ఏకాంతంగా కూర్చోండి. స్వరక్షితుడు కూడా రోజుకు ఒక గంట మనకు ఏకాంతవాసం కూడా అవసరమే. ఆ ఏకాంతవాసంలో మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంటుంది. 10 మందిలో కూర్చున్నప్పుడు మనకు ఎవరో తెలియదు. ఏకాంతవాసంలో మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్స్రే చెప్పినట్టు చెప్తూ ఉంటుంది అది. మీరు అది ఇన్ బ్రీతింగ్, అవుట్ బ్రీతింగ్ ఆ బ్రీతింగ్ చూసుకుంటాను, లోపలికి వెళ్ళి చూసుకుంటా. మైండ్ చూడచ్చు, మైండ్ అక్కడ పెట్టండి. మనస్తోటి లోపలికి వెళ్ళి గాలిని చూడండి, బయటకు వచ్చి గాలిని చూడండి. మీరేం చేయొద్దు. మీకు మీ ఆలోచన బాగుంది అనుకోండి, మీకు నోబుల్ థాట్స్ వస్తున్నాయనుకోండి, అయితే మైండ్ క్వైట్గా ఉందనుకో, లోపల మైండ్ క్వైట్గా ఉందనుకోండి, మైండ్ సైలెంట్గా ఉందనుకోండి, మీకు లోపల రాంగ్ థింకింగ్ లేదనుకోండి, రాంగ్ హ్యాబిట్స్ లేవనుకోండి, మీకు ఎమోషన్ లేదనుకోండి, ఈ బ్రీతింగ్ అట్టండి చాలా క్వైట్గా లోపల జరుగుతున్నట్టు, క్వైట్గా బయటకు వస్తుంది. లోపల రాంగ్ థింకింగ్ లేకపోతే, రాంగ్ థాట్ లేకపోతే, ఇలా తల వెంట్రుకి ఎంత సన్నంగా ఉంటుందో అంత సన్నంగా బ్రీతింగ్ లోపలికి వెళుతూ ఉంటుందట్టు, అంత సన్నంగా బయటకు వస్తూ ఉంటుంది. పైగా అది ఎలా వెళుతుందో, స్లోగా లోపలికి వెళుతున్నట్టు, స్లోగా బయటకు వస్తున్నట్టు. సరే ఇది జరుగుతూ ఉంటుంది అనుకో, నీకు ఏదైనా బ్యాడ్ థాట్ వచ్చిందనుకో, అగ్లీ థాట్ వచ్చిందనుకో, ఏదైనా రాంగ్ థాట్ వచ్చిందనుకో, సడన్గా ఏదో ఒక ఇమోషన్ నీకు గుర్తొచ్చిందనుకో, అవి వెంటనే ఈ గాలి ఏం చేస్తున్నట్టు, తాతి బొసకొట్టినట్టు లోపలికి బయటికి వేగంగా వచ్చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు నీకు అర్థమేంటిది, లోపల రాంగ్ థాట్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది బ్రీతింగ్, రైట్ థాట్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. నీకు ఏది రాంగ్ థాటో ఏది రైట్ థాటో నీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ బ్రీతింగ్ వల్ల. ఆ రాంగ్ థాట్ను పట్టుకో, దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు ఎక్స్రే ఎందుకు తీస్తున్నారు, లోపల డిసీజ్ ఉందో లేదని. ఈ బ్రీతింగ్ ఏం చేస్తుందంటే నీకున్న రాంగ్ థింకింగ్, రైట్ థింకింగ్, రైట్ థింకింగ్ ఉన్నప్పుడు బ్రీతింగ్ ఒక రకంగా ఉంటుంది, రాంగ్ థింకింగ్ ఉన్నప్పుడు బ్రీతింగ్ ఒక రకంగా ఉంటుంది. అప్పుడు నీకు రాంగ్ థింకింగ్ అది నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, దాన్ని ఎలిమినేట్ చేయి, దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయి. ఉందని బాధపడకు, నీకు రోగం వచ్చిందని కంగారు పడకు, రోగాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించు. ఏదైనా ఎర్ర ఉందని అస్తమాన ఎర్రరుంది చేదొస్తుంది అనుకోవద్దు. నువ్వు ఎర్రరున్నప్పుడు కూడా నువ్వు నిర్మలవుడే, ఎర్రరున్నప్పుడు కూడా నువ్వు చైతన్య స్వరూపుడే, ఎర్రరున్నప్పుడు కూడా నువ్వు ఆనంద స్వరూపుడే. కానీ ఎర్ర నీకు అందనే ఉండటం లేదు, అది దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది సాధన. అసలు నిజంగా మనం సాధన చేస్తుంటే మన మాటలో, మన ముఖంలో, మన బిహేవియర్లో, మన చేతలో ఆ వికాసం తెలుస్తూనే ఉంటుంది. యేసు అంటాడు, కొండ మీద దీపం పెట్టి, దీపం పెట్టేది ఎవరికి కనిపించకుండా ఉంటే, కనిపించకూడదంటే ఎలా సాధ్యం? కొండ మీద దీపం పెట్టి ఆ దీపం ఎవరికీ కనిపించకూడదంటే ఎలా సాధ్యం? కనిపిస్తూనే ఉంటుంది. ఆనందరాజు గారు పటం అక్కడ పెట్టారు, ఎవరికీ కనపడకూడదంటే ఎలా కూరుతున్నది? అలాగే నీకు బ్రాహ్మీ స్థితి కలిగినప్పుడు, బ్రహ్మానుభవం కలిగినప్పుడు, నీలోంచి జ్ఞాన తరంగాలు, కాంతి తరంగాలు, శాంతి తరంగాలు భూమి మీద అలాగే ఆ సూర్యకిరణాలు ఎలాగైతే భూమి మీదకి వస్తాయో, అలాగే నీ లోపల నుంచి ఇంకేదైతే ట్రూత్ రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ చైతన్యానుభవం నీకు ఎప్పుడైతే కలిగిందో, నిరంతరం నువ్వు చైతన్య స్థితిలో ఎప్పుడైతే ఉండితే, నువ్వు ఉపాధిలోంచి జ్ఞాన తరంగాలు, శక్తి తరంగాలు, ఈ తరంగాలన్నీ కూడా భూమి నుండి వ్యాపిస్తాయి. మాటతో పనిలే. గౌతమ్ బుద్ధుడు ఎవరికి టీచ్ చేయకుండా ఆయన ఫేస్ను చూడటంలో 150 మందికి రియలైజేషన్ వచ్చిందట. టీచింగ్ ఏమి లేదు, ఇంకా ఆయన సమక్షంలో కూర్చోవడం వల్ల 150 మందికి రియలైజేషన్ వచ్చిందట. అంటే కొంతమంది కూర్చోవడం ఎడ్యుకేషన్, మాట్లాడక్కర్లేదు, ఊరికే కూర్చోవటం ప్రజెన్స్ ఎడ్యుకేషన్. దక్షిణామూర్తి ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు. సైలెన్స్ కూడా మాట్లాడుతుంది, కానీ ఆ సైలెన్స్, దక్షిణామూర్తి సైలెన్స్ అక్కడ మాట్లాడింది, సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది. అయితే సైలెన్స్లో మేము టీచ్ చేయలేము కాబట్టి మేము మాటల ద్వారా చెబుతున్నాం. మాకు సైలెన్స్లో టీచ్ చేసే శక్తి ఉంటే వరడతోటి పని లేదు. మాటల కంటే సైలెన్స్ ఎక్కువ బోధిస్తుంది మనిషికి. అంటే ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం, మనకు లోపల దేవుడు ఉన్నాడో లేదు, ఉన్నాడు దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు లోపల, ఉన్నాడని కొంతమంది చెబుతున్నారు, లేడని కొంతమంది చెబుతున్నారు, కానీ ఉన్నాడని జీవించడం మంచిది మనకి. దేవుడు లేడని కొంతమంది చెప్పినా, ఉన్నాడని కొంత చెప్పినా, దేవుడు ఉన్నాడని జీవించడం సేఫ్ సైడ్. ఇక అక్కడ ఆ గ్రౌండ్లో పాము ఉందంటున్నారు, కొంతమంది ఉందంటున్నారు, లేదంటున్నారు, కానీ కర్ర చేతితోటి పుచ్చుకుని వెళ్ళటం మంచిది, కర్ర లేకుండా వెళ్ళటం కంటే. ఒకవేళ పాము లేకపోయినా మన చేతిలో కర్ర మాత్రం చేత మనకు నష్టం లేదు. ఒకవేళ నిజంగా అక్కడ పాము ఉంటే చేతిలో కర్ర లేకపోతే ప్రమాదం. అంటే భగవంతుడు ఉన్నాడనే జీవిందాం, లేడని చెప్పినా ఉన్నాడనే జీవిందాం. అందుచేత మనకి ఈ రెండు తెలుస్తున్నాయి, బాడీ ఒకటి తెలుస్తుంది, లోపల ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. ఆ లోపల ఉన్న సద్వస్తువుని కనుక మనకు అనుభవంలోకి వచ్చేటట్టుండే ఆ శాంతి సాగరం, ఆనంద సాగరం, ఆ చైతన్య సాగరం, ఆ దైవ సాగరం, అది మనకు అనుభవంలోకి కనుక వచ్చేనటండి. ఆ ఆనందం వచ్చి మన సహస్రారాన్ని ముంచేస్తంటే అప్పుడు రాముడు వచ్చి, కృష్ణుడు వచ్చి, శంకరుడు వచ్చి మనకు వచ్చి కనిపించినా మన కళ్ళతో చూడాలనిపించింది. అట్లా అటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్న శాంతితోటి, ఇక్కడున్న ఆనందంతో, ఇక్కడున్న సుఖంతో లోకంలో దీనికి ప్రత్యామ్నాయమైన వస్తువే లేదు. ఇక్కడ శాంతి నీ చేతికి అందినప్పుడు, ఇక్కడ సుఖం నీకు అందినప్పుడు, అన్డైల్యూటెడ్ బ్లిస్, అన్బ్రోకెన్ బ్లిస్, పెర్మనెంట్ బ్లిస్, పెర్మనెంట్ పీస్. ఇక్కడున్న శాంతి ఇది అభౌతికం, ఇది అలౌకికం. ఈ శాంతి నీ చేతికి అందినప్పుడు రాముడు వచ్చి నీకు కనిపించినా వాడిని చూడాలని అనిపించదని గాంధీ గారు చెప్పేవారు. మన జాతిపిత గాంధీజీ చెప్తూ ఉండేవారు, నేను దశరథ కుమారుణ్ణి ఆరాధిస్తున్నానంటే నా గమ్యం అది ఒకటే కాదు, ఈ ఆత్మారాముని అందుకో, ఆ రాముణ్ణి అసలాగా చేసుకుని ఈ ఆత్మారాముని అందుకోటానికి. ఆయన్ని ఆరాధిస్తున్నాను, సపోర్ట్ కోసం పెట్టుకున్నాను, ఆయన సపోర్ట్ ఏదో అవసరం కాబట్టి, కానీ ఇక్కడ నుండి రాముణ్ణి పట్టుకోటానికి. ఈ రెండు మనం ముగిస్తున్నాను. ఏదో బుక్ చదవడానికి అవకాశం లేకపోయింది, ఏదో పుస్తకం చదివి చెబుదాం అనుకున్నాం, ఏదో మనం ఒక ప్రవాహం ఇవాళ ఈ ప్రవాహం ఇలాగా ఉంది. మనకి బాడీ శరీరం ఒకటి ఉంది, మనస్సు ఒకటి ఉంది. షేక్స్పియర్ పని ఒక డ్రామాలో క్యారెక్టర్ వచ్చేది అనిపిస్తాడు, యూఆర్ సచ్ స్టఫ్ యాజ్ డీమ్స్ ఆర్ మేడ్ అని, యూఆర్ సచ్ స్టఫ్
our dreams are made on. Our little life is rounded with a thread. నీ లోపల ట్రూత్ మీకు రియలైజ్ చేయకుండా నువ్వు ఏది సాధించినా ఐ డ్రీమ్ స్టఫ్ అన్నాడు షేక్స్పియర్. నువ్వు ఇష్టం ఏదో సాధి భౌతికంగా ఏదైనా సాధించు, అది నీ మైండ్ అంత నిజమో, నీ బాడీ అంత నిజమో, వరల్డ్ అంత నిజమో, అది అంతే నిజం. అది డ్రీమ్ స్టఫే. నాకు ఎలా డ్రీమ్ రావచ్చు, నా అందులో నేను 100 కోట్లు సంపాదించినట్టు డ్రీమ్ రావచ్చు, కానీ జాగ్రత్త అవస్థలోకి వచ్చాక 100 కోట్లు ఉన్న 0. అలాగే నువ్వు ట్రూత్ని, హృదయంలో ఉన్న ట్రూత్ని తప్పించి ఏదైనా అచీవ్ చేయి, నీ ఇష్టం వచ్చినట్టు అచీవ్ చేయి, బట్ ఇట్ ఇస్ ఎ డ్రీమ్ స్టఫ్. వేర్ డ్రీమ్ స్టఫ్, వేర్ సచ్ స్టఫ్. యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్, ఈజ్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఇస్. షేక్స్పియర్ కూడా డ్రీమ్సెస్ ఉన్నాయి. అంటే రామకృష్ణ పరమహంసరాజు వీళ్ళకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ షేక్స్పియర్కి కాళిదాస్కి లేకపోయినా ఆ రాపణ ట్రూత్ డ్రీమ్సెస్ ఉన్నాయి వాళ్ళకి. Shall we not forget the false eye? Shall we not forget the artificial eye to be real eye? నీకు నిజమైన నేనుగా ఉండాలను, నిజమైన నేనుదే మన ఉపనిషత్తులో బ్రహ్మము బ్రహ్మ బ్రహ్మం, నిజమైన నేను ట్రూ ఐ, లైల్ ఐ, చింగిలి ఐ, దీన్నే మన ఉపనిషత్తులో బ్రహ్మము 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 అన్నాడు. ఆ బ్రహ్మము నీ నిజమైన నీలో నిజమైన నేను రెండు వేరు కాదు. ఈ నీ లోపలటువంటి ఈ నీ లోపల సత్యమైన నేనే బ్రహ్మముగా ఉండు. నీ లోపల సత్యమైన నేను ఇదే అదిగా ఉంది, అదే ఇదిగా ఉంది, ఇదే అది, అదే ఇది. నీ లోపల సత్యమైన నేను బ్రహ్మము వేరు కాదు. నీ లోపల సత్యమైన నేనే బ్రహ్మముగా ఉంది, అదే ఇదిగా ఉంది, ఇదే అదిగా ఉంది, అవి రెండు డిఫరెంట్గా లేవు. అదే అహం బ్రహ్మాస్మి అంటే నీ లోపల నిజమైన నేనే బ్రహ్మముగా ఉంది. ఆ బ్రహ్మమే నిజమైన నేను, నిజమైన నేనే బ్రహ్మము, అక్కడ రియాలిటీ ఏమి లేదు. అయితే మన ద్వైత సాధన అనేది ద్వైతంలో ప్రారంభించినా అద్వైతంలోకి దారి తీస్తుంది, ముగింపు అద్వైతంలోనే. అంటే సాధన మనం ద్వైతంలోనే ప్రారంభిస్తాం, ద్వైతం లేకుండా అద్వైతంలోకి వెళ్ళలేం. అద్వైత అనుభవం, అద్వైతానుభవం కలగ, అద్వైతానుభవం కలగటానికి కూడా ద్వైతం కొంతవరకు సహకరిస్తుంది. అంటే నీకు ఇప్పుడు ఇంతకీ ముగింపులో చెప్తున్నాను, నీకు బాడీ ఒకటి, ఒక మైండ్ ఒకటి. ఒకవేళ నీకు భగవాన్ షేక్స్పియర్ చెప్తాడు నీకు నిజమైన నేనుగా ఉండాలనుకో, నిజమైన నేనుగా ఉండాలందనుకో, నువ్వు ఫాల్స్ అయిన విడిచిపెట్టలేవు అనుకో, నిజమైన నేనుగా ఎలా ఉండగలవు? మనకు పూర్వం మన సామెతలు చెప్తారు, కంచంలో ఉన్న కంచం కంచంలో ఉన్న అన్నం కంచంలో ఉన్నట్టే ఉండాలి, మా బిడ్డ దుడ్డు కింద ఉండాలనుకోవటం లేకుంటుంది. కంచంలో ఉన్న అన్నం కదలకూడదని ఆకలి అంతా తీరిపోవాలి, ఎలా సాధ్యం అవుతుంది? అలాగే నువ్వు ఫాల్స్ అయిన విడిచిపెట్టలేనప్పుడు, ఆర్టిఫిషియల్ అని విడిచిపెట్టలేనప్పుడు నువ్వు రియలైజ్గా ఎలా ఉండగలవు? రియలైజ్గా ఉండలేనప్పుడు నువ్వు బ్రహ్మముగా ఎలా ఉండగలవు? రియలైజ్ బ్రహ్మము ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. ఆ రెండు ఒకటే ఉడికి నీకు, ఇదే అది, అదే దిస్ ఈజ్ దట్, దట్ ఈజ్ దిస్. అయితే ఇక్కడ ముగింపులో చెప్పే మాటలు ఏమిటంటే, కంక్లూజన్లో ఎక్కడో చోట ముగించాలి కదా. నీకు అన్నీ అటించు, దేవుడు అన్ని అటించు, లేకపోతే పరలోకం అన్ని అటుపెట్టు, మరణానంతర జీవితం అటుపెట్టు. ఇంకొక మాట మిస్ అయ్యాను, ఇవన్నీ నిజమే, వైకుంఠం నిజమే, కైలాసం నిజమే, పునర్జన్మ నిజమే, పరలోకం నిజమే, కానీ ఎంతవరకు నిజమో అని ప్రశ్న. శరీరం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుడు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అన్ని వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. వైకుంఠానికి వెళ్ళేవాడు ఎంత నిజమో వైకుంఠం కూడా అంతే నిజం. కైలాసానికి వెళ్ళేవాడు ఎంత నిజమో కైలాసం కూడా అంతే నిజం. అవి వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం మటుకి కానే కాదు. అది నీ హృదయంలోన ఉంది. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలోకి, రాబోయే జన్మలో నువ్వు లోపలికి వెళ్ళవలసిందే. అమృతానుభవం నీ లోపల పొందాలి కానీ బయట పొందేది కాదు. అది అమృతానుభవం, సత్యానుభవం అది నువ్వు లోపలే పొందాలి, హృదయంలో పొందాలి కానీ కాళ్ళల్లోని చేతుల్లోని బయట పొందేది కాదు. హార్ట్ అంటే స్పిరిచువల్ హార్ట్. ఎక్కడైతే దేవుడు నేను ఉన్నానో, ఏ హార్ట్లో అయితే దేవుడు నేను ఉన్నానని చెబుతున్నాడో ఆ హార్ట్లో నీకు దేవుడు అనుభవంలోకి వస్తాడు. కానీ ఎక్కడో బయట, బయటకు రాదు. ఎక్కడో దేవుడు నాకు కనిపించాడని చెప్పొచ్చు, నా భావన బలం వల్ల, నా ధ్యాన బలం వల్ల, నా ధ్యాస బలం వల్ల నా పుష్టుడు నాకు కనిపించవచ్చు. కానీ అది కూడా వ్యవహారిక సత్యం. ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కావును భగవంతుడు మాట్లాడుతూ నేను కృష్ణుణ్ణి చూశానని చెప్తాడు. కృష్ణుని ధ్యానం చేశానండి, రాయవల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఎవరో చెప్తారు. అప్పుడు తిరువణమల రాయవల్లూరు డిస్ట్రిక్ట్లో ఉండేది, పూర్వం మన వెస్ట్ గోదావరి కూడా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నట్టు. అది ఆయన ఏమంటాడంటే, నేను కృష్ణుని దర్శనం చేశానని కృష్ణుని చూశానంటాడు. అప్పుడు భగవాన్ అంటారు, కలెక్టర్ గారు మీరు కృష్ణుని మీ దగ్గర ఎంతసేపు కూర్చున్నాడు అన్నాడు. అడుగు ఆయనకే 2 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయాడు, కానీ ఇంకా అదనంగా కూర్చుంటే మీరు వెళ్ళిపోతారని విడిచిపెట్టన్నారు. మీకు కనిపించిన కృష్ణుడు మీతో మాట్లాడి వెళ్ళిపోయాడు, అదనంగా ఇంకో గంట కూర్చుంటే మీరు వెళ్ళిపోతారు, ఇప్పుడు నేను ఇంకో గంట చెప్తే మీరు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు అన్నారు కలెక్టర్ గారితో, మీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా, 24 గంటలు 24 అవర్స్ మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే దేవుడు కావాలి? కలెక్టర్ గారు, మీకు కనిపించి మీతో మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు కావాలా, 24 అవర్స్ మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ కూడా ఉండే దేవుడు కావాలా? ముందు ఏ దేవుడు కావాలో మీరు తెలుసుకుని తర్వాత మీరు టీచింగ్ ప్రారంభిస్తాను. అయితే ఆ దేవుడు నిజం కాదని కాదు, వారిని మనకు దర్శనం ఇవ్వచ్చు, మనకు వరాలు ఇవ్వచ్చు, ఆ వరాలు మనం ఎంజాయ్ చేయవచ్చు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. అంటే బాడీ ఎంత నిజమో, నా మనస్సు ఎంత నిజమో, వరల్డ్ ఎంత నిజమో, అన్నీ కూడా అంతే నిజం. అన్నీ మటుకు అల్టిమేట్ ట్రూత్ కాదు, దానివల్ల మీకు లిబరేషన్ రాదు. అంటే రామకృష్ణ పరమహంస కాళ్ళని చూశాడు, చైతన్యంగా చూశాడు ఆయన, అది భావన బలం. ఒక మార్గ లాస్ట్ డేస్లో అన్నాడు, ఈయన క్యాన్సర్తో బాధపడుతున్నాడు రామకృష్ణుడు. ఏమిటి ఎంత బాధపడుతున్నాడు, మన దేవుడు దేవుడు అనుకుంటున్నాం, ఈయన ఎంత బాధపడుతున్నాడే నరేని అనుకుంటాడు ఆ శారీరక బాధ వల్ల. ఏమిటి ఇంత బాధపడుతున్నాడు ఈయన, శారీరకంగా క్యాన్సర్ తోటి క్యాన్సర్ వచ్చింది, ఏమిటి ఇంత బాధపడుతున్నాడు, దేవుడు దేవుడు అనుకుంటున్నాం అని నరేంద్రుడు లోపల థాట్ వస్తున్నాడు. పైకి అండవు, మరి గురువు గారు కదా, పైన ఏమి అనకూడదు. పైకి లోపల తలంపు వస్తుంది, ఏంటి ఇంత బాధపడుతున్నాడు కదా, బాడీ సఫరింగ్ ఎంత గురి అవుతున్నాడు అని. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, నరేన్ అంటాడు. నరేన్ ఎవడైతే రాముడో, ఎవడైతే కృష్ణుడో, వాడే రామకృష్ణుడు. కానీ నీ ఆధ్యాత్మిక పరంగా కాదు, మరి అక్కడ జాగ్రత్త పడతాడు రామకృష్ణుడు. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు. ఇది వ్యవహారికంగా, కానీ నీ ఆధ్యాత్మిక పరంగా, నీ ఆత్మపరంగా, నీ చైతన్య పరంగా మటుకు కాదు. ద్వైత పరంగా నేను చెబుతున్నాను, ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు. కానీ చైతన్య పరంగా కాదు, ఆధ్యాత్మిక పరంగా కాదు, అది వేరు, మళ్ళీ డిఫరెంట్. మరి జాగ్రత్త పడ్డాడు అక్కడ, ఏం చేసిన ఫైనల్ ట్రూత్ మిస్ అవటలేదు నేను. వివేకానందని ఎక్కడ తీసుకెళ్ళా గోల్ మిస్ అవటలేదు నేను, అక్కడ జాగ్రత్త పడుతున్నాడు. అయ్యా ఇప్పుడు ఇంతకీ, దిస్ ఇస్ మై లాస్ట్ ప్రేయర్, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రేయర్ ఆల్సో. మనకు 2 ఉన్నాయి, 2 తెలుస్తున్నాయి, తెలియని విషయాలు వదిలేయండి. 2 తెలుస్తున్నాయి, మనకు తెలిసిన విషయం పర్ఫెక్ట్గా చేస్తే సరిపోదు. అయినా మనకు తెలిసినది తక్కువ, తెలియంది ఎక్కువ. కానీ మనకు తెలిసినది ఎక్కువ అనుకుంటాం, తెలిసింది ఎక్కువ అనుకుంటాం, తెలియంది తక్కువ అనుకుంటాం. మెడిసిన్ కూడా అంతే. జనరల్గా మనం ఏదో చదువుతాం, ట్రైనింగ్ అయి వస్తాం, చాలా నేర్చేసుకుందాం అనుకుంటాం. కానీ మనకు తెలుసు తక్కువగానే ఉంటుంది, తెలియంది ఎక్కువగా ఉంటుంది. కొన్ని తెలిసిందే మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే సరిపోదు. మనం టాటా బిర్లా అవ్వక్కర్లేదు, మన దగ్గర ఉన్న డబ్బు సద్వినియోగం చేసుకుంటే సరిపోదు. ఈ బాడీ ఉంటుంది, మైండ్ ఉంటుంది, ఈ 2 తెలుస్తున్నాయి. మనకి బాడీకి ట్రైనింగ్ లేదు, మైండ్కి ట్రైనింగ్ లేదు. మైండ్కి ట్రైనింగ్ అవసరమే, బాడీకి ట్రైనింగ్ అవసరం. బాడీకి వాకింగ్ ఎంత ముఖ్యమో, మైండ్కి ట్రైనింగ్ కూడా అంత ముఖ్యం. మైండ్కి ట్రైనింగ్ లేనప్పుడే ఎలా మాట్లాడాలో మనకు తెలియదు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. గాంధీ గారు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ అన్నాడు పేరెంతికిలేని సభలో, అతను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడకూడదో అప్పుడు అక్కడ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఓ పొలిటీషియన్ గురించి గాంధీ గారు చెప్పారు, పేరొద్దు, పాపనం అక్కర్లేదు, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడకూడదో అతను అప్పుడు అక్కడ అలా మాట్లాడుతూ ఉంటాడని. అంటే దాని కారణం డిసిప్లిన్, క్రమశిక్షణ లేదు, ఒకటి మైండ్కి ట్రైనింగ్ లేదు. ఓ ప్రొఫెషన్ నేర్చుకోవటం వేరు, నా బుద్ధిని నేను ట్రైనింగ్ ఇవ్వటం వేరు. నా బుద్ధికి నేను నిజమైన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే, మీకు బాడీ ఉంది, మైండ్ తెలుస్తాను, మీకు బాడీ తెలుస్తుంది, మైండ్ తెలుస్తాను, అట్లా మ్యాక్సిమం ఆ రెండాటిని ఉపయోగించుకో. నీ బాడీని నీ మైండ్ని మ్యాక్సిమం ఉపయోగించుకో. దేనికి? నువ్వు ఇమ్మోర్టల్ స్టేట్ని పొందటానికి. బాడీ ఇస్ ఇమ్మోర్టల్, ట్రూత్ ఈజ్ ఇమ్మోర్టల్. నీకు బాడీని ఉపయోగించుకో, బాడీ పెర్మనెంట్గా ఉండదు, ఏదో రోజున రాలిపోతుంది. డెత్ అనేది మనకి ఫ్రెండ్ ఎనిమీ కాదు, కానీ ఎనిమీ అనుకుంటాం. డెత్ ఫ్రెండే, కానీ అది ఎనిమీ అనుకోవటంలో భయం వేస్తుంది. తర్వాత బాడీ పోయిన తర్వాత మనం ఉండం అనుకోవటంలో కూడా భయం వేస్తుంది, మనకు ఫియర్ వస్తుంది. అంటే నీకు బాడీని మైండ్ని మ్యాక్సిమం ఉపయోగించుకో. మనకు పొట్ట ఉండేదో తినాలి, పొట్ట కోసం ఏదో వృత్తి ఉండాలి. సరే, నీ బాడీకి సంబంధించినంత వరకు, నీ బాడీకి సంబంధించిన వరకు ఏదో వృత్తి చేసుకో. మిగతా చాలా టైం ఉంటుంది నీకు. కాలాన్ని దుర్వినియోగించి, కాలాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోవద్దు. ఎందుకంటే డబ్బును దుర్వినియోగం చేస్తే మళ్ళీ సంపాదించగలం, కానీ టైంని దుర్వినియోగం చేస్తే మనం సంపాదించలేము. అంటే కొంతమంది డాక్టర్స్ వాళ్ళ టైమే వాళ్ళకి మనీ. అయితే నీకు కాలం చాలా విలువైంది. మళ్ళీ మనకు 30 సంవత్సరం రమ్మంటే రాదు. 1 లక్ష రూపాయలు పోతే ఇంకో 1 లక్ష సంపాదించగలం, కానీ 30 సంవత్సరం మళ్ళీ తిరిగి రమ్మంటే మనకు రాదు. మనం ఆ స్థాల ముందు అస్తమిస్తున్న సూర్యుడే ఇంకా. అంటే నీకు బాడీని, శరీరాన్ని, మనస్సుని, నీ లోపల ఒక ఇమోర్టల్ స్టేట్ ఉంది. శరీరం మరణిస్తుంది, శరీరం ముసలు తవ్వుతూ ఉంటుంది, మనసుకు చేపలను పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఆ రెండాటిని, నీకు డెత్ వచ్చే వరకు, డెత్ వచ్చే వరకు బతుకు కంగారు పడకు. ఈ లోపల కంగారు పడినా చావు రాదు నీకు. షేక్స్పియర్ చెబుతాడు, కవర్స్ డై మెనీ టైమ్స్ అని, బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. ఒక క్యారెక్టర్ చేత అనిపిస్తాడు. డెత్ తర్వాత ఆత్మహత్యలోటి చెడ్డారు కొంతమంది. అంటే లైఫ్ని ఫేస్ చేయలే కొంతమంది ఏదో హత్య చేసుకుంటూ ఉంటారు, అది చాలా చెడ్డ మెటా, చాలా చెడ్డ. అంటే వాడు లైఫ్ని ఫేస్ చేయలేకపోతున్నాడు. కష్టాన్ని కూడా బేరు చేయటం నేర్చుకోవాలి. కష్టాన్ని కూడా బేరు చేయటం నేర్చుకుంటే నీ మైండ్ డీప్న అవుతుంది. దురదృష్టాన్ని కూడా బేరు చేయాలి మనం, అది కూడా ఎడ్యుకేషన్. నీ మైండ్ డీప్న అవుతుంది. నీ ట్రూత్ని తెలుసుకోవడానికి అది, ఆ కష్టం కూడా, దురదృష్టం కూడా నీకు సహకరిస్తుంది. అయితే మైండ్ని, బాడీని మ్యాక్సిమం ఉపయోగించుకో. దేనికి ఉపయోగించుకుంటావు? అంటే పతంజలి చెప్పిన అపగ్రహ సిద్ధాంతం, అపరిగ్రహం అంటే ఎక్కడ మంచినీళ్ళు పుచ్చుకోవద్దని, ఎక్కడ అన్నం తినొద్దని కాదు పతంజలి చెప్పింది. అపరిగ్రహం అంటే నీకు అవసరమైన వస్తువును అట్టి పెట్టుకో. నీకు ఎంత డబ్బు అయితే అంత అవసరం పెట్టుకోవచ్చు, హోర్డింగ్ వద్దని. అపరిగ్రహం అంటే అక్కడ అర్థం అంటే హోర్డింగ్కి వెళ్ళకు. నీకు ఎంత అవసరం అయితే అంత పెట్టుకోవచ్చు. నీకు ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు పెట్టుకో, నీకు ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ పెట్టుకో, కానీ హోర్డింగ్ పనికిరాదు. అది అపరిగ్రహ పతంజలి చెప్పిన అపరిగ్రహం అంటే అది. కేవలం అంతే కానీ ఎక్కడ మంచినీళ్ళు పుచ్చుకోవద్దని కాదు, హోర్డింగ్ వద్దని. అంటే హోర్డింగ్ ఒక చోట పెరిగే కొలిది ఎక్కడో చోట వెలితే వస్తుంది, ఎక్కడో చోట మెరక పెరిగిపోతామనుకోండి ఎక్కడో చోట పళ్ళం వస్తుంది. ఎక్కడ నీ హోర్డింగ్ పెరిగిపోయే కలిసి ఎక్కడో పవర్టీ వచ్చే అవకాశం ఉంది. అది పతంజలి చెప్పిన సిద్ధాంతం. పతంజలి చెప్పిన సిద్ధాంతం కూడా యోగం ఎందుకంటే నేను మనసు గురించి చెప్పాడు. మనసులోని వ్యాపారం తగ్గించమన్నాడు. అంటే మనస్సులోనే వ్యాపారం తగ్గించకపోతే, చిత్త వ్యాపారం తగ్గించకపోతే చిత్తానికి లోపల చూపు రాదు కాబట్టి చిత్త వ్యాపారం తగ్గించమని చెప్పాడు. అంటే కంక్లూజన్లో నేను చెప్పేది అంటే ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంది, అది వారి కార్యక్రమం ప్రకారం ముగింపు చేసే హక్కు నాకు లేదు, ముగించే వారు వీరుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉపయోగించుకునేది ఏంటంటే, ఈ శరీరం చనిపోతుంది కానీ చావు లేని వస్తువు కూడా నీ హృదయంలో ఉంది, దానికి చావు లేదు. దానికి చావు లేకపోవటమే కదా నువ్వు అయ్యి ఉన్నావు. అంచేత నేను చనిపోకూడదు, నాకు చావు రాకూడదు, నాకు చావు ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఎప్పుడు ఇలాగ ఉండాలి అనుకుంటావు. ఇంచేత నీవు చావుని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? ఎప్పుడు ఇలాగ ఉండాలి, నేను చావు రాకూడదు, నేను ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఎప్పుడు ఇలాగ ఉండాలి అంటే, అంటే ఏ వస్తువుకైతే చావు, ఒక వస్తువు నీ హృదయంలో ఒక వస్తువు ఉంది దానికి చావు లేదు, అది నువ్వయ్యి ఉన్నావు, అది నువ్వై ఉన్నావు కాబట్టి అన్కాన్షియస్గా నాకు చావు రాకూడదు, నాకు చావు రాకూడదు అనుకుంటున్నావు. ఏం చేత అండయింగ్ స్పిరిట్ నువ్వు, నీ బాడీ నువ్వు కాదు, అండయింగ్ స్పిరిట్ నువ్వు. ఇప్పుడు చావు వస్తే మనకు నష్టం ఏంటి? చావును రిజెక్ట్ చేస్తాను మనం, నాకు చావు రాకూడదు, చావు రాకూడదు, ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఎప్పుడు ఇలాగ ఉండాలి. ఏం చేత నీకు చావు లేని వస్తువు అయి ఉన్నావు, అది నీవై ఉన్నావు, అది హృదయంలో నీవు ఉండి, నీ హృదయంలో ఉండటమే కాదు అది నీవై ఉన్నావు. అందుచేత చనిపోయే శరీరాన్ని, నీకున్న మైండ్ని, ఈ శరీరము మైండ్ని నీకు తెలుస్తున్నాయి కాబట్టి ఈ రెండాటిని న్యాగ్యము యోగమను మరొకటను మరొకటను సెల్ఫ్లెస్ వర్క్ అను, మళ్ళీ సెల్ఫిష్ వర్క్ చేసి సెల్ఫ్లెస్ వర్క్ అనుకోకూడదు మనం. మనం ఏదైనా పనిచేసి గౌరవాన్ని ఆశించినది సెల్ఫిష్ వర్క్లోకి వస్తుంది. ఒక మేడం కాకినాడ కాలేజీ ప్రిన్సిపల్గా చేశారు, ఆవిడ పేరు ఏదో నాకు జ్ఞాపకం వస్తుంది. ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదు, ఆవిడ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చేశారు, ఆవిడ పేరు ఉంది, ఆవిడ మీకు తెలిసి ఉంటుంది. ఆవిడ ఆవిడ మ్యారేజ్ చేసుకుని కాకినాడలో సూపరింటెండెంట్గా చేశారు చూడండి. ఆవిడ ఆవిడ నాకు చెప్తా ఉంటాడు ఎప్పుడైనా విశాఖపట్నం, ఒకటి రిటైర్ అయిపోయారు ఆవిడ, ఇప్పుడు ఎప్పుడైనా ఒక మాట చెప్తూ ఉంటారండు, నాన్నగారు మీరు చెప్పిన యోగం మాట వదిలేయండి, నాకు ఫరగట్టు నేర్చుకున్నాను కానీ ఫరగవి నేర్చుకోలేదు, ఎక్కడో పూర్తి దాకా నేను ఎక్కడికి వెళ్తా అంటారు. ఆవిడ ఎవరైనా నాకు ఎవరైనా అపకారం చేశారనుకోండి, ఎవరైనా నాకు అపకారం చేశారనుకోని వాళ్ళని ఫరగివ్ చేస్తున్నాను, మనసులో క్షమిస్తున్నాను, కానీ వాళ్ళు నాకు అపకారం చేశారనేటువంటిది తలపు మటుకు నాకు మరుపు రావటం లేదు. మళ్ళీ వాళ్ళు తిరిగి అపకారం చేయటం లేదు, ఓ పలానా వాళ్ళు కాకినాడలో ఉండగా నాకు వీళ్ళు అపకారం చేశారని. అంటే పరగం సాధ్యం అవుతుంది, నాకు పరగట్టు సాధ్యం అవటం లేదు, ఇంకా నేను లోపలికి ఎక్కడికి వెళ్తా అన్నారు. ఆవిడ మీరు లోపలికి వెళ్ళమండి లోపలికి వెళ్ళమంటున్నారు, ఆవిడ ఆవిడ అన్నారు మేడం గారు, మరి నన్ను లోపలికి వెళ్ళమంటున్నారు లోపలికి వెళ్ళమంటున్నారు, నాకు పరగం సాధ్యమైంది, మామూలుగా బాహ్యమైన ఇన్సిడెన్స్ వల్లే పరగట్టు మట్టుకు నాకు సాధ్యం అవ్వలేదన్నారు. ఆవిడ ఇంకా లోపలికి ఎక్కడికి వెళ్తానో, నేను సాధన చేసి నేను ఎవడైతే నేను సాధన చేయడానికి ఇలా కూర్చుంటే ఎవడైతే నాకు అపకారం చేశారో వాళ్ళ జ్ఞాపకం వస్తాంటే ఆ రూపాన్ని నామాన్ని పట్టుకుని నామాయిని తిరుగుతా అంటే నేను లోపలికి ఎక్కడికి వెళ్తానన్నారు ఆవిడ. అంటే స్థూలాన్ని విడిచిపెట్టి ఇంకా సూక్ష్మానికి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా అంత దూరం వెళ్ళలేదు, ఇంకా టూర్తి దాకా వెళ్ళలేదు నేను ప్రస్తుతం భవిష్యత్తు ఈ బాడీలో. అంటే ఈ మాట నాకు రిపీటెడ్గా చెప్పారు విశాఖపట్నంలో. అంటే ఆవిడకి పరగవి సాధ్యం అవుతుంది అట్ని, మళ్ళీ ప్రతీకారం చేయరట్ని, పరగట్టి మటుకు పలానా రోజు సత్యనారాయణరావు గారు నాకు ఇలా అపకారం చేశారు డీపీగా ఉండగా అనేది ఆ తలం పుండిపోతుంది, నాకు పరగటి సాధ్యం అవుతాడండి ఎంత అభ్యాసం చేశాడు. ఇంతకీ మనకి చెప్పేది ఏంటంటే, మనం నీకు ఒక అండయింగ్ స్పిరిట్, ఒక చావు లేని వస్తువు నీ హృదయంలో ఉంది, అది యథార్థం వాస్తవం. అది నీకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోతే వేరే విషయం. వస్తువు నేను లోపల ఉన్న వస్తువు ఇదే గాంధీ గారితో డిస్కషన్ వచ్చింది రమణ మహర్షి గురించి మెడ్రాసులో. యోగి రామయ్య గారు గాంధీ గారితో మాట్లాడుతున్నారు మెడ్రాసులో. యోగి రామయ్య గారు రమణ మహర్షికి అంతేవాసి, అంటే ఎక్కువ క్లోజ్గా ఉంటారు. అంతేవాసులు కిచెన్ క్యాబినెట్ అంటారు, అంటే వాళ్ళు వంటింట్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మనం సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తాను వీధిలో కూర్చోక్కలు సత్యనారాయణ లోపల ఇంటికి వెళ్ళిపో ఆయన తోటి పరిచయాన్ని బట్టి. అలాగే రమణ మహర్షితో అటువంటి పరిచయం ఉండేది ఎవరికి? యోగి రామయ్య గారికి. ఒకసారి గాంధీ గారికి ఆయన మెడ్రాసులో మాట్లాడుతున్నారు, యువి రామయ్య గారి గాంధీ గారు. గాంధీ గారు అన్నారు, ఏమండి సత్యం అందరం హృదయాల్లోనూ ఉంది కదా, మన భాగవతంలో చెప్తున్నాయి, మన ఉపనిషత్తులు చెప్తున్నాయి, అందరం హృదయాల్లోనే సత్యం ఉంది. ధనవంతుల్లో ఉంది, ధనం లేని వాళ్ళు ఉంది, పండితుల్లో ఉంది, పండితులు కాని వాళ్ళు ఉంది, ఏనుగులో ఉంది, దోమలో ఉంది, అంతటా వ్యాపించి ఉంది. ఇందు గలగందు లేడని కదా చక్రి భాగవతంలో చెప్పింది, అంతటా వ్యాపించి ఉన్నాడని పోతనా మాత్రం మన పెద్దలందరూ చెప్తున్నారు కదా, వ్యాసుడి వాళ్ళను, వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి అన్నీ చెప్పారు కదా. ఇంకా రమణ మహర్షి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటని గాంధీ గారు అడిగారు. సత్యం అందరి హృదయాల్లోనే ఉంది, నా హృదయంలో ఉంది, మీ హృదయంలో ఉంది, రమణ మహర్షి హృదయంలో ఉంది, అందరి హృదయాల్లో ఉంది. తెలుసున్నామండి, తెలియకపోయినా ఉంది. ఇంకా రమణ మహర్షి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది గాంధీ గారి ప్రశ్న. ఎవరు? యోగి రామయ్య గారు. యోగి రామయ్య గారు అన్నారు, మీరు చెప్పింది బాపూజీ, మీరు చెప్పింది కరెక్ట్, అందరి హృదయాల్లో ఉన్న మాట నిజమే. అయితే రమణ మహర్షికి మనకు ఒకటే తేడా ఉంది, ఆయన హృదయంలో ఉన్నది ఏంటో ఆయనకి తెలుస్తుంది, మన హృదయంలో ఉన్నది ఏంటో మనకు తెలియటం లేదు, తేడా అంతే అన్నాడు. గాంధీ గారు పెద్దగా నవ్వి సంతోషించానన్నారు. తేడా ఏమి లేదండి, తేడా ఏమి లేదు, తేడా ఉన్నది ఒకటే, ఆయన హృదయంలో ఉన్నది ఏంటో ఆయనకి తెలుస్తుంది, మన హృదయంలో ఉన్నది ఏంటో మనకు తెలియటం లేదు, అంటే ఉండదు మన హృదయంలో కూడా, తెలియటం తెలియకపోవటం తేడా, కానీ అంతకంటే పెద్ద తేడా ఏమి లేదన్నారు యోగి రామయ్య గారు గాంధీ గారితో. అది తెలుసుకోవటానికి ఏది, రామయ్య గారికి గాంధీ గారికి జరిగిన డైలాగ్లో కాన్వర్సేషన్లో అయితే అది తెలుసుకున్నాడు కాబట్టి స్థుతి అయ్యాడు. రమణ మహర్షి తెలుసుకున్నాడు, ఆయన హృదయంలో ఆయన తెలుసుకున్నాడు కాబట్టి సుఖం ఆయన వెంటాడుతుంది, మన హృదయంలో మనకు తెలుసుకోవడం లేదు కాబట్టి దుఃఖం వెంటాడుతుంది మనల్ని, అంతే తేడా, అంతకంటే ఏమి లేదు అని చెప్తే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, అండయింగ్ స్పిరిట్, ఒక చావు లేని నీ దేహం చనిపోతుంది ఏదో ఒక రోజున, కానీ ఒక చావు లేని వస్తువు నీ హృదయంలో ఉంది, అది నీకు తెలుసున్నా ఉంది, నీకు తెలియపోయినా ఉంది, నువ్వు గుర్తించడం ఉంది, నువ్వు గుర్తించకపోయినా ఉంది. ఈ భీమవరం నాకు తెలియపోయినది భీమవరం అని, ఇది నాకు భీమవరం తెలియకపోవచ్చు కానీ ఇది భీమవరం, అదే నీకు తెలియపోయినా తెలుసున్న లోపల అది ఉంది. అంటే ఇక్కడ నీ శరీరాన్ని, నీ మనస్సుని, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలని, నీకున్న పరిస్థితుల్ని అన్ని మ్యాక్సిమం ఉపయోగించుకుని ఆ ట్రూత్ని రియలైజ్ చేయడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అదే సాధకుడు యొక్క లక్షణం. సాధన లేకుండా సాధ్యపడదు, సాధన వల్లే సాధ్యం సమకూరుతుంది, సాధన వల్ల సాధ్యం సమకూరుతుంది. ఎఫర్ట్ అవసరం అంటే ఇది ఇది మాట్లాడుతుంటే భగవంతుడు ఎఫర్ట్లో బాండేజ్ ఉంది, ఇలా ఎఫర్ట్లో బాండేజ్ ఉంది, ఎప్పుడు ఎఫర్ట్ చేయటం అంటే కష్టం కదా అని ఒకరు అడిగారు. అంటే నువ్వు ఎఫర్ట్ చెయ్యి, ఎఫర్ట్ చెయ్యి, ఎఫర్ట్ చెయ్యి, ఎఫర్ట్ ఎఫర్ట్ చేసి చేయగా చేయగా కొంత దూరం వెళ్ళాక ఎఫర్ట్ తోటి పనిలేదు, ఎఫర్ట్ స్టేట్కి వస్తావు. ఎఫర్ట్ చెయ్యి, ఎప్పటి వరకు ఎఫర్ట్ చెయ్యి అంటే ఎఫర్ట్లెస్ స్టేట్ వచ్చే వరకు చెయ్యి. సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధనలు ఏమీ లేదని తెలిసే వరకు సాధన చెయ్యి. అంచేది మనకి మన హృదయంలో ఏదో ఒకటి ఉంది, సద్వస్తువునండి, సత్యవస్తువునండి, దేవుడు అనండి, ఏదో ఒకటి అనండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవండి, లేదా అల్లా అనండి, లేకపోతే ఎక్కువ అనండి, రాముడు అనండి, ఏదో అనండి, ఒక మతం ఒక పేరు పెట్టింది. మోక్షం మనం మోక్షం అంటున్నాం, బౌద్ధులేమో నిర్వాణ స్థితి పూర్ణస్థితి అంటున్నారు. ఆ పూర్ణస్థితికి చేరుకునే వరకు మానవుని ఏదో వెలికి వెంటాడుతూ ఉంటుంది, భయం అనండి, కోరిక అనండి. ఆ పూర్ణస్థితి వెళ్ళే వరకు, ఆ పూర్ణస్థితి చేరుకునే వరకు మనిషిని ఏదో వెలికి వెంటాడుతూ ఉంది, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా. ఏమి లేదు, ఇప్పుడు ఈ శరీరాన్ని పట్టుకున్న అహంభావనం మళ్ళీ కొత్త బాడి వస్తుందా, కొత్త బాడిని అహంభావన పట్టుకుంటుంది, బాడీస్ మారుతాయి కానీ అది మారదు. అది నువ్వు సాధన చేసి ఆ బాడీ బౌండ్ అయి, ఆ ఫాల్స్ అయి, ఆర్టిఫిషియల్ అయి, నువ్వు భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో, కర్మ మార్గంలో, ఏదో మార్గంలో ప్రయాణం చేసి నువ్వు హోమియోపతి వాడు, అల్లోపతి వాడు, లేకపోతే నేచురోపతి వాడు, లేకపోతే ఏదో ప్రాణాయామం చెయ్యి, ప్రాణకి ఈవిలింగ్ అని ఏదో చెబుతున్నారు కదా, ఏదో నీ ఇష్టం తొంభై చెయ్యి, మొత్తం మీద అనారోగ్యంలోంచి నువ్వు బయటికి రా. అదేవిధంగా నువ్వు ఏదో ఏ సాధన నువ్వు చేసినప్పటికీ ఆ దేహాభిమానం, దేహబుద్ధి, దేహంతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి నేనులోంచి విడుదల పొందు, అదే మోక్షం. మోక్షం అంటే విడుదల అని అర్థం. దేంట్లోంచి విడుదల? దేంట్లోంచి విడుదల? నువ్వు కాని వస్తువు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాంట్లోంచి విడుదల పొందు, అదే మోక్షం.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.
ఇక్కడ డాక్టర్ గారు రాశారు, నరసాపురం డాక్టర్ గారు, నువ్వు కాని దానితో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు. నువ్వు కాని దానితో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నంతకాలం ఎవరో నీకు తెలియదు. నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందుతున్న కానీ నువ్వు కాని దానితో ఐడెంటిఫై అవుతున్నంతకాలం ఆ కాని దానితో ఐడెంటిఫికేషన్ తొలగించుకోవడానికి ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ. అంటే నువ్వు ఎవరై, నువ్వు కాని దానితో నువ్వు ఏదైతే కాదు అది అవును అవును అన్నంత కాలం, నువ్వు ఏదైతే కాదు అది అవును అవును అనుకుంటావు అనుకో, దాన్ని తొలగించుకోవడానికి సాధన. నువ్వు కానిదాన్ని కానిదానిగా గుర్తిస్తే ఉన్నదేదో ఉన్నట్లుగా వ్యక్తం అవుతుంది. నువ్వు విచారణ అనాత్మతో తాదాత్మ్యం గురించి మాత్రమే. నువ్వు కాని దాంతో ఐడెంటిఫై అవుతున్నావు, దాంట్లోంచి నువ్వు బయటకు రావడానికే విచారణ. అనాత్మతో తాదాక్ష్యం, నువ్వు అసత్యంతో నువ్వు పొందుతున్నటువంటి ఐడెంటిఫికేషన్లోంచి నువ్వు బయటకు రావాలి. ఆ తాదాత్మ్యాన్ని, ఏది నువ్వు అనాత్మతో తాదాక్ష్యం పొందుతున్నావు కదా, అందులోంచి నువ్వు విడుదల పొందటానికి దానికే ఎంక్వైరీ అవసరం. ఆ ఎంక్వైరీ ద్వారా అందులోంచి నువ్వు విడుదల పొందితే ఆత్మ చైతన్యం ట్రూత్ తనంతట తానుగా వ్యక్తం అవుతుంది అనేది. అంటే ఫాల్స్ ఎక్కడైతే అణిగిపోయిందో, ఫాల్స్ ఎక్కడైతే అణిగిపోయిందో, ట్రూ అక్కడే నీకు వ్యక్తమవుతుంది. ఇదొక చోట అదొక చోట కాదు. ఫాల్స్ అయి నీకు ఎక్కడైతే అణిగిపోయిందో, ట్రూ అయి అక్కడ అదే ప్లేస్లో నీకు వ్యక్తమవుతుంది. అయితే ఇది ఎక్కడే పొందాలి అంటే అనుభవం అనేది ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా హృదయంలోనే నీకు అనుభవం పొందాలి. కానీ మరొక చోట నీకు అనుభవం రావడానికి అవకాశం లేదు. రెండు నిమిషాలు చాంటింగ్ చేసి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఈ దేహమే నిజం, దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం నువ్వు అనుకున్నది మాత్రం చేత అవ్వవు. ఆ దేహం ఎప్పుడైనా నువ్వు విడిచిపెట్టేస్తుంది. దేహమే నేను, దేహమే నువ్వు అనుకోవచ్చు, కానీ అది నువ్వు కాదు కాబట్టి అది నువ్వు విడిచిపెడుతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. మనం ట్రూత్ని రిలైజ్ చేసే వరకు ఏ తలంపు వచ్చినా బాడీనే కేంద్రంగా పెట్టుకొస్తుంది. మన ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోడం మనకి తలంపులు వస్తాయి. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ తలంపు ఎందుకు వస్తుంది అంటే చివరికి బాడీ కేంద్రం అవుతుంది.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.
అంటే నువ్వు పోగొట్టుకోవలసింది పోగొట్టుకుంటే ఉన్నది ఉన్నట్టు వ్యక్తమవుతుంది, అది సిద్ధాంతం. పోగొట్టుకోవలసింది పోగొట్టుకుంటే ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అంటే నీకు రోగం వచ్చిందనుకో, రోగం తగ్గిపోయిన తర్వాత ఏదోతో అయిపోవు నువ్వు, ఆ రోగం రాకముందు ఎలా ఉన్నావు అలాగ అవుతావని. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అజ్ఞానం నీకు రాకముందు ఎలా ఉన్నావు, అజ్ఞానం పోయిన తర్వాత అలాగ అవుతావు అని. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అయితే మన డే టు డే లైఫ్లో ఆడంబరం తగ్గాలి, మాటలో ఆడంబరం తగ్గాలి, బిహేవియర్లో ఆడంబరం తగ్గాలి. ఏం చేద్దాం, లోపల వస్తువుకి ఆడంబరం లేదు, లోపల ట్రూత్కి ఆడంబరం లేదు. మన జీవన విధానంలో ఆడంబరం ఉన్నప్పుడు మనకు ట్రూత్కి, మన ట్రూత్ ఎరుకులోకి రాదు. ఏం చేద్దాం, దానికి ఆడంబరం లేదు కాబట్టి. ఆడంబరం లేకుండా జీవించేవాడికి మట్టుకు అది రివీల్ అవుతుంది. ఆత్మస్థుతి పరనందని వాళ్ళకి అసలే తెలియబడదు. అది రమణ మహర్షి గారు చెప్పారు, వాళ్ళు ఆ పొరపాటు ఉంది, వీళ్ళు పొరపాటు ఉంది, వాళ్ళని చూసే బదులు నీలో ఉన్న పొరపాటు చూసుకుని కరెక్ట్ చేసుకుంటే నువ్వు బాగుపడతావు కదా. వాళ్ళకి ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని చెప్పే బదులు నీకున్న అనారోగ్యం ఏంటో చూసుకుని దాన్ని తొలగించుకో, హ్యాపీగా ఉంటావని చెప్తాడు ఆయన. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అంటే మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా ఈరోజు నువ్వు సత్సంగం యొక్క ఈ పుణ్య ప్రభావంలో ఇది దీని కృష్ణుడు జ్ఞానయజ్ఞం అని పేరు పెట్టాడు. మనం ఏదో ప్రవచనాలని మీటింగ్లని అనుకుంటున్నాం, ఇది కాదు. దీనికి కృష్ణుడు జ్ఞాన ఇది కూడా యజ్ఞమే, దీనికి జ్ఞాన యజ్ఞం అని పేరు పెట్టాడు. ఈ జ్ఞా సభ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరైతే మనల్ని ఆహ్వానించారో వారే సభను ముగిస్తారు. వారు మనల్ని ఆహ్వానించిన వారి తరఫున వారు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెబుతారు. అప్పటి వరకు మీరు ఎవరు డిస్పర్స్ అవ్వకూడదు. తర్వాత శాంతి చెప్పాక మీరు అప్పుడు డిస్పర్స్ అవ్వచ్చు. నారాయణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ ఓం నమో తిరుమలేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో వెంకటేశాయ.